అసలు అవి రోగాలు రావు మనకి, నడిస్తే రోగాలు రావు, నడవరాయే, ఇంట్లోంచి కథలు రాయే, మంచం కంచం అప్పుడు ఏమవుతుంది చెప్పండి? కంచంలో తినడం మంచం ఎక్కడం, శరీరం అంతా పాడైపోతుంది. చక్కగా నడవాలి, పరిగెత్తాలి, హుషారుగా తిరగాలి. రోజు మీ ఇంటి దగ్గర నుంచి ఉపన్యాసానికి ఇక్కడికి పరిగెత్తుకు రండి, ఇంటికి వెళ్ళగానే కేజీ బియ్య పన్నం తినగలుగుతారు. నాగోలు నుంచి కుక్కడపల్లి నుంచి నడిచి వచ్చేయండరా, ఆ కుక్కడపల్లిలో కుక్కడపల్లి నుంచి అక్కడ నుంచి కుక్కలు కూడా పరిగెత్తుకు వచ్చేస్తాయి చక్కగా, వాటికి ఆరోగ్యంగా ఉంటుంది. మీరు చూడండి, ఈ మధ్యన ఎవడో మంచి జోకు పెట్టాడు, చీమల జోకు. చీమలు మంత బాగా పంచదార తింటున్నాయి. ఇంతలో ఒకటి కామెంట్ అనమాట, చీమలకి నాయకుడు ఉంటాడు కదా చీమలరాజు గారు, చీమలతో అంటున్నాడు, చూసారా ఈ మనుషులకు షుగర్ వస్తుంది మనకు రాదు, మనం రోజు పంచదార తింటున్నాం మనకు షుగర్ రాదు, ఎందుకంటే మనం తెగ నడుస్తాం, అటు ఇటు తెగ నడుస్తాం, నడవడం వల్ల మనకు షుగర్ రాదు. నిజంగానే చీమలు తెగ పాకుతాయి, రోజంతా నడుస్తూనే ఉంటాయి. అందువల్ల ఎంత పంచదార తిన్నా, కొంచెం పంచదార తిన్నా వాటికి మాత్రం కడుపులోకి షుగర్ రాదు, ఎందుకంటే చీమలు నడుస్తున్నాయి కనుక. మీరు కూడా బస్తా పంచదార తిని రాస్తా మీద నడిస్తే అసలు కడుపులో ఎంత వేసినా సరే మీకు పొరపాటు కూడా షుగర్ రాదు. బాగా నడిచేవాడికి, వ్యాయామం చేసేవాడికి రోగం రాదు, వ్యాయామం లేక శరీరం పాడైపోతుంది అన్నమాట. అందువల్ల బతికున్నప్పుడు తినడం, సుఖంగా ఉండడం, ఇంకా చచ్చాక మనకి ఏమొస్తాయి ఏం కూడా ఏమీ రావు. ఈ రోజుల్లో పిండం పెట్టేవాడు కూడా లేకుండా అయిపోయారు. పాపం ఎంత దుఃఖించిందండి కౌశల్య పాపం. అతో దుఃఖతరంలోకే నకిల్చిత్ ప్రతిభాతి మా యత్ర రామః పితుర్దద్యాత్తు ఇంగు దిక్షోదమృతిమా. ఎంత దుఃఖకరమైన దృశ్యం ఇది. మధుర పదార్థాలు తినే, రుచికరమైన ఆహారం తినే దశరథ మహారాజు గారికి గార చెట్టు నుంచి పట్టుకొచ్చిన పిండి ముద్దలతోటి అందులో రేగుపళ్ళు కలిపి ఆ ముద్దని పిండంగా పెడితే, ఆ పిండం మీద నీళ్లు పోస్తే అవి మా దశరథుడు తినవలసి వస్తుంది కదా. భగవంతుడు ఎన్ని విశేషాలు పెడతాడు ఈ మానవులకి. సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. యావజ్జీవితం ఆస్తులు ఇవ్వడు, లేకుండానూ ఉంచడు, బ్రతకానివ్వడు, చావానివ్వడు అని కాసేపు భగవంతుడిని తిడుతోందో పొగుడుతోందో తెలియకుండా తెప్పింది ఆవిడ. కష్టం వచ్చినప్పుడు దేవుడు కూడా తెప్పుతారు అలాగే. నువ్వు నిర్దాక్షిణ్యంగా ఏడిపిస్తున్నావు, మా ఆయన్ని చంపేస్తావా, ఆయనకి ఈ దిక్కుమాలను కూడి పెడతావా, పిండా కూడి పెడతావా అంది ఆవిడ. సరే ఏమైనా తప్పదు కనుక అందరూ ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకున్నారు. భరతుడు ఇప్పుడు రాముడి కాళ్ళకి నమస్కరించి, మహాత్మా నువ్వు శత్రు సంహారకుడివి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి, పరాక్రమవంతుడివి, మన తల్లులకి వైధవ్యం రావడానికి మూల కారణం నీకు తెలుసు, మా అమ్మ కోరరాని కోరిక నిన్ను కోరింది, దాంతో నువ్వు అరణ్యానికి వచ్చావు, దానివల్ల మా అమ్మకి చెడ్డ పేరు వచ్చింది, నాకు చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు అయ్యింది ఏదో అయ్యింది, అయ్యిందాన్ని వెనక్కి లాగలేం, కానీ జరగవలసిన దాని గురించి ఆలోచిద్దాం. పరమ పవిత్రమైన అయోధ్యా నగర సింహాసనాన్ని తిరిగి నువ్వు స్వీకరించు. మారు మాట్లాడకుండా ఈ జటాజోటాలు విడిచిపెట్టి పట్టు వస్త్రాలు కట్టుకో, అలంకారం చేసుకో, తిరిగి ప్రయాణమై వెనక్కి వచ్చే సింహాసనం మీద కూర్చో. నువ్వు బలమైన ఎద్దు లాగవలసిన బండిని లేగదూడకు కడితే లేగదూడ ఏడ్చగలదా? నేను లేగదూడ లాంటి వాడిని, నువ్వు ఎద్దు లాంటి వాడివి. అయోధ్యా నగర సింహాసనం బండి లాంటిది, ఆ బండిని నువ్వే లాగాలి, నడపాలి. ఒకవేళ అయోధ్యా నగరానికి నేను రాను, సింహాసనం నీది అంటావేమో, దానికి కూడా ఒక ఆలోచన చేశాను. నాన్నగారు మన వంశం వాళ్ళని మాత్రమే ఎవరో ఒకళ్ళని అరణ్యంలో ఉండమన్నాడు, రాఘవ అన్నాడు. నేను రాఘవుడు అంటే రఘువంశం వాళ్ళం, ఆ రఘువంశంలో వాడిని నేను కూడా, కాబట్టి నీ బదులు వనవాసం నేను చేస్తాను, వనవాసం నాది, సింహాసన వాసం నీది. భరతుడికి ఎంత ప్రేమ అండి, నేను అడవిలో ఉంటానన్నాడు. మనందరం రఘువంశం వాళ్ళమే, ఎవరు సింహాసనం మీద కూర్చున్నా, ఎవరు వెళ్ళి పరిపాలన చేసినా, లేక ఎవడు అడవిలో ఉన్నా పర్వాలేదు, కుర్రాణ్ణి నేను వనవాసం చేస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చో అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు. లేదు, సింహాసనం మీద నేను ఈ 14 ఏళ్ల వరకు కూర్చోకూడదు. పరమ పవిత్రుడైన ఒక పెద్ద వ్యక్తికి మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి. అసలు అసత్యం చంటి పిల్లవాడితో కూడా ఆడకూడదు, హాస్యమునకు కూడా అసత్యం ఆడకూడదు అన్నాడండి రాముడు. వేళాకోళానికి కూడా అబద్ధం ఆడకూడదట. ఏప్రిల్ ఫూల్ అంటారే అది కూడా తప్పే, నీ నెత్తి మీద ఏదో ఉందంటాడు వాడు, మనం ఇలా తడువుకోగానే ఏప్రిల్ ఫూల్ అంటాడు. అలా వేళాకోళానికి అబద్ధం ఆడటం కూడా ప్రమాదం. అందుకే భాగవతంలో ప్రహ్లాదుడి గురించి చెబుతూ, లీలలో దున్ను బొంకులు లేనివాడు అంటే వేళాకోళమునకు కూడా అసత్యం అడని వాటి ఆయన. ఎంత గొప్పవాడండి ఆయన. సత్యం అంటే సత్యమే, సత్యం కోసం ఏమైపోయినా పర్వాలేదు. సత్యాన్నాస్తి పరో ధర్మ. నాన్నగారికి ఇచ్చిన మాట కోసం సింహాసనం మీద కూర్చొని అన్నాడు ఆయన. ఇంకా తండ్రి గారి కోసం నువ్వు ఏడవద్దు, ఎందుకంటే అహోరాత్రాణి గచ్చంతి సర్వేషాం ప్రాణినామిహ ఆయుంషి క్షపయంత్యాసు గ్రీష్మే జలమివాంశన. వేసవికాలంలో చెరువుల్లో ఉన్న నీరు ఆవిరైపోతుంది, అలాగే రాత్రి పగలు గడుస్తూ ఉంటే మన ఆయువు కూడా గడిచిపోతుంది. మన కళ్ళ ముందు వయస్సులు పెరిగిపోతున్నాయి. మంచి కుర్రాళ్ళల్లో ఉన్నవాడు వెర్రేళ్ళు అయిపోతారు, వెర్రేళ్ళలో ఉన్నవాడు పైకి వెళ్ళిపోతాడు, కర్రల మీద పడుకోబెడతారు వాడిని. ఆ తర్వాత వాడు ఇంకో జన్మెత్తుతాడు. కాలం వెళ్ళిపోతూనే ఉంటుంది. కాలం వెళ్ళిపోతూ ఉంటే ఆయువు నశిస్తుంది. ఆయువు నశిస్తే శరీరం విడిచిపెడతాడు. శరీరం విడిచిపెట్టిన వాడు ఊర్ధ్వలోకాలు కడతాడు, మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటాడు. ఇది సృష్టి యొక్క రహస్యం. ముడతలు పడుతూ ఉంటాయి శరీరం మీద, అయినా మనిషికి ఇంకా నేనేదో అనుభవిస్తాననుకుంటాడు. గాత్రేషు వలయ ప్రాప్తాః శాతాశ్చైవ శిరోరుహాః జరయా పురుషో జన్నః కిం హి కృత్వా ప్రభావయేత్. జనులకు క్రమక్రమంగా జుట్టు తెల్లబడుతుంది, ఊడిపోతుంది, ముఖం ముడతలు పడుతుంది, శరీరం శిథిలమైపోతుంది, వణుకు పుడుతుంది, చివరికి శరీరమే విడిచిపెడతాడు. అయినా ఇంకా బ్రతుకుతాను, ఇంకా బ్రతుకుతాను, ఏవో సుఖాలు అనుభవిస్తాను అనుకుంటూనే ఉంటాడు ఈ అమాయకపు ప్రాణి. నదీ ప్రవాహం ముందుకు వెడుతుంది, వెనక్కి వస్తుందా? గంగానదిలో నీళ్లు సముద్రంలో కలుస్తాయి కానీ వెనక్కి రావు. అలాగే పోయిన కాలం వెనక్కి రాదు, పోయినవాడు తిరిగి రాడు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోకూడదు. నాన్నగారు పోయారు, ఇప్పుడు కర్తవ్యం నీవు పట్టాభిషేకం చేసుకోవటం. నీవు తండ్రి గారి రాజ్యాన్ని స్వీకరించి ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించు. సర్వసమర్థుడివి నువ్వు, ప్రజలను ఎలా పాలించాలో అలా పాలించు అనగానే కన్నీళ్లు పెట్టుకుని, తండ్రి నాన్నగారు తనంత తాను ఈ నిర్ణయం తీసుకోలేదు, మా అమ్మ మాట వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాడు, తప్పంతా మా అమ్మది, కాబట్టి నా తల్లి కైకేయిని మన్నించు, నన్ను మన్నించు, శరీరం విడిచిపెట్టిన తండ్రిని గౌరవించు, ఎంతమంది భటులంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళని మన్నించు, ఈ కుల పురోహితులు మంత్రులు హితులు పురోహితులు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకో, వెనక్కిరా అనగా, బాబు నీకు తెలియని ఒక రహస్యం ఇప్పుడు చెబుతున్నాను విను అని రాముడు గొప్ప రహస్యం చెప్పాడండో. నీకు పూర్తిగా తెలియదు, నాకు తెలుసు. పురా భ్రాత పితా నః సమాతరం తే సముద్వహన్ మాతామహే సమాశ్రౌషీత్ రాజ్యశుల్కమనుత్తమం. ఒకప్పుడు మన తండ్రి దశరథుడు మీ తల్లి కైకను చూశాడు. ఆవిడ సుందరి, ఆమెని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అప్పటికే కౌశల్య సుమిత్ర ఇద్దరు భార్యలు, ఈవిడ మూడో భార్య. అప్పుడు మీ తండ్రి అంటే మన తండ్రి మీ తాతగారు అశ్వపతి దగ్గరికి వెళ్ళి, ఓ అశ్వపతి కేకయ్య రాజా నీ కూతుర్ని నాకు ఇయ్యి అని అడిగాడు. నా కూతురికి పుట్టే కొడుక్కి నువ్వు రాజ్యం ఇస్తానంటేనే నా కూతుర్ని ఇస్తానన్నాడు అశ్వపతి. అప్పుడు మన తండ్రి దశరథుడు, సందేహం లేదు, అసలు నాకు పిల్లలు లేక గిజగిజలాడుతున్నాను, చాలా కాలమైంది కౌశల్య నా భార్య అయ్యి, సుమిత్ర నాకు భార్య అయ్యింది కానీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, ఇక మీద పుడతాననే ఆశ లేదు, నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టచ్చు, పుడితే నీ కూతురి కొడుక్కే అనగా కైకేయి యొక్క కుమారుడికి రాజ్యం ఇస్తాను అని మీ తాతకి మాట ఇచ్చాడు. ఆ మాట అయినా నిలబెట్టుకోవాలి. ఇది రాముడికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. రాముడు పెద్దల ద్వారా తెలుసుకున్నాడు కాబట్టి తండ్రి గారు అన్న మాట మనం నిలబెట్టుకోవాలి. పైగా ఒకవేళ తండ్రి గారు దాన్ని మర్చిపోయినా కైకేయి గుర్తు చేయడం తప్పులేదు, ఎందుకంటే పెళ్లి సమయంలో ఆయన మాట ఇచ్చాడు కనుక. రాజ్యమునకు పట్టాభిషేకం ఎంతకాలం చేస్తానో చెప్పలేదు కానీ ఎంతో కొంతకాలం నీ కొడుక్కి రాజ్యం ఇస్తానన్నాడు ఆయన. అందువల్లే మీ అమ్మ ఆ పాతవన్నీ దృష్టిలో పెట్టుకుని భరతుడికి 14 సంవత్సరాలు పట్టాభిషేకం చేయి, రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాలంది. కాబట్టి ఇప్పుడు ఆ 14 ఏళ్ళు అన్నమాట ప్రకారం నేను అడవిలో ఉండాలి, నువ్వు రాజ్యం వెళ్ళాలి. అంతగా నువ్వు కోరుకుంటే 14 ఏళ్ళు అయ్యాక రాజ్యం స్వీకరిస్తాను. అక్కడితో తండ్రి గారికి ఇచ్చిన మాట చెల్లుబాటు అయిపోతుంది కనుక. తండ్రిని పున్నామ నరకం నుంచి ఉద్ధరించేవాడు కొడుకు. ఎప్పుడు ఉద్ధరిస్తాడు? సత్యం మీద ఉంటే. సత్యం పలికే కొడుకు వల్లే తల్లిదండ్రులకు పుత్తు అనే ఒక నరకం పోతుంది. పుత్తు త్రహ పుత్రహ, పుత్తని ఒక నరకం ఉంది, ఆ నరకం నుంచి త్రహ రక్షిస్తాడు గనక కలిస్తే పుత్రహ అవుతుంది అన్నమాట. ఎప్పుడు రక్షించగలుగుతాడు? కొడుకు సత్యం పలిగితే. కొడుకు రోజు అబద్ధాలు ఆడాడు అనుకోండి, అన్ని అబద్ధాలే. అలాంటి వాడి వల్ల తండ్రికి పున్నామ నరకం ఇంకా ఎక్కువ వస్తుంది కానీ పోదు. ఇవాళ కలియుగంలో చాలామంది పిల్లల యొక్క తల్లిదండ్రులంతా పుత్తనే నరకంలోకి ఎందుకు ఎడుతున్నారంటే కొడుకుల రోజులు అబద్ధాలే. చేతిలో 100 రూపాయలు ఉంటాయి, పక్కవాడు వచ్చి 100 ఉందా అంటే నా 100 అంటాడు. అప్పుడు వీడి తండ్రి జైలుకి పోతాడు, అక్కడికి వెళ్ళి యమధర్మరాజు గారి చెరసాల్లో దెబ్బలు తిని పున్నామ నరకానికి పోతాడు. అలాంటి పనులు మనం చేయకూడదని కానీ, ఇది మంత్రుల్లో పురోహితుల్లో ఒక ఆయన ఉన్నాడు, వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, దృష్టి, అశోకుడు అని చెప్పానుగా మీకు. అందులో జాబాలి లేచాడు. ఏం రామా, ఎవడికెవడు చుట్టం, ఎవడికెవడు బంధువు? కశ్య పురుషో బంధువు కిమాప్యం కశ్య కేనచిత్ యదేకో జాయతే జంతు ఏక ఏవ వినశ్యతి. పుట్టేటప్పుడు ఒంటరిగా పుడతాడు, చచ్చేటప్పుడు ఒంటరిగా పోతాడు. ఈ లోకంలో ఎవరికెవరూ బంధువు కాదు, స్నేహితుడు కాదు. భార్య, భర్త, స్నేహితుడు, కొడుకు, కూతురు, ఇవన్నీ బంధాలంతా ఉట్టి మోసం. ఎక్కడి నుంచో ఈ భూలోకానికి వస్తాం, కొద్ది రోజులు కలుసుంటాం, ఆ తర్వాత విడిచిపెడతాం. ఒకచోట చలివే అందరం పెట్టారు. వేసవకాలంలో దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు పోయటానికి చలివే అందరం అని పెడతారు. ఈ చలివే అందరం దగ్గరికి జనం చేరతారు. చేరి మంచినీళ్ళు తాగి ఈ ఎండ దెబ్బ తట్టుకోలేక కాసేపు ఆ చలివే అందరంలో గుడిసెలో కూర్చుంటారు. కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. కాసేపు ఉన్నాక ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ చలివే అందరంలో ఉన్న వాళ్ళంతా కలిసి వెడతారు, వెళ్ళకి వెళ్ళరుగా. ఎవడదారిన వాడు వచ్చాడు, దాహం తీర్చుకున్నాడు, కాసేపు ఉన్నాక వెళ్ళిపోతున్నాడు. మనం కూడా చలివే అందరం దగ్గర చేరినటువంటి దాహం తీర్చుకునే వ్యక్తులమే. సంసారంలో కోరికలనే దాహం తీర్చుకుంటున్నాం. కాకపోతే చలివే అందరం దగ్గర ఉన్నవాడు 1 గంట 2 గంటలు ఉంటాడు, లేక 5 నిమిషాలు ఉంటాడు. ఈ సంసారంలో ఉన్నవాడు 7 ఉండొచ్చు. ఆ తర్వాత అయినా భార్యదారిని భార్య, భర్తదారిన భర్త, పిల్లల దారిన పిల్లలు, ఎవరిదారిన వాళ్ళు పోక తప్పదు. అందువల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఒట్టి అబద్ధం. ఎవరికి వాళ్ళే తమ సంసారాన్ని సరిదిద్దుకోవాలి, కోరికలు తీర్చుకోవాలి. మీ నాన్న బతుకున్నప్పుడు మాట ఇచ్చావు, ఇప్పుడు చచ్చిపోయిన వాడు లేడు, వాడికి ఇచ్చిన మాట మీద విలువేముంటుంది? బతికి ఉంటే కదా మాట ఇవ్వడం, మాట నిలబెట్టుకోవడం. మీ నాన్న పోయాక ఈ రాజ్యం నువ్వు తిరిగి సేకరిస్తే దోషం ఏమీ కాదు. అలాగే కొందరు శ్రాద్ధాలు పెడతారు. ఈ శ్రాద్ధాలు ఆ చచ్చిన వాడికి పెడతాయో లేదో వీడు చూసి వచ్చాడా? నిజానికి అన్నం ఇక్కడే నశిస్తుంది. ఈ పిండం తీసుకెళ్ళి బయట పారేస్తే కాకులు తింటాయి, లేకపోతే భూమిలోకి వెళ్ళి మట్టి అయిపోతాయి. దేవతల్ని పూజించు, దానాలు చేయంటారా? దేవతలు తింటున్నారా? మనం చేసే దానాలు వాళ్ళు సేకరిస్తారా? కాబట్టి పరలోకం లేదు ఇహం తప్పన్నాడు ఆయన. ఇంత మాట జాబాలి మాట్లాడాడు. అందుకే జాబాలివాదం అంటారు, నాస్తికవాదం అది. అప్పుడు రాముడు, నువ్వు ఉత్తమ వంశంలో జన్మించిన కుల పురోహితుడు అనుకున్నావు ఇంతకాలం, నువ్వు కూడా ఇలా మాట్లాడతావా? అంటే మనిషి చచ్చిపోతే వాడి మాటకు విలువ ఉండదా? తండ్రి గారు ఉన్నా లేకపోయినా ఆయనకి ప్రతినిధిగా నేనున్నాను. ఆయనకి ఇచ్చిన మాట నేను శరీరం విడిచిపెట్టేదాకా నిలబెట్టుకోవాలి. నువ్వు అన్న ప్రకారం అయితే ఈ సృష్టి ఎప్పుడూ నశించిపోను. నువ్వు చెప్పిన ధర్మం ఉందే, ధర్మవేషం వేసుకున్న అధర్మం అది. కామము అనేదాన్ని అజ్ఞానులు మాత్రమే వహిస్తారు. ధర్మం లేని కామం చాలా ప్రమాదకరమైనది. ఈ లోకంలో భగవంతుడు ఉన్నాడు, పైలోకాలు ఉన్నాయి, పైలోకము లేదు అనే వాదన వల్ల ప్రజలలో అధర్మం ప్రబలుతుంది. ఓహో, దేవుడు లేడు, దయ్యము లేదు, మాట లేదు, అసత్యం లేదు, సత్యం లేదు అనుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అప్పుడు భార్యాభర్తల బంధం పోతుంది, కుటుంబ బంధం పోతుంది. ఎవడి సొమ్ము ఎవడైనా పట్టుకుపోవచ్చు, ఎవడి భార్యను ఎవడైనా పట్టుకుపోవచ్చు, ఎవడి ఇల్లు ఎవడైనా పట్టుకుపోవచ్చు అంటారు. ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు. అది పశు ప్రవృత్తి అవుతుంది. కనీసం పశువుల్లో ఉన్న ధర్మం కూడా లేకుండా పోతుంది మన దగ్గర. అందుకని ధర్మాన్ని నమ్మాలి, పరలోకాలని నమ్మాలి, శాస్త్రాలని నమ్మాలి, ఇచ్చిన వాటిని పొరపాటును కూడా విడిచిపెట్టకూడదు. జాబాలి, నువ్వు యుక్తియుక్తమైన మాటలతో పరలోకం లేదు, తద్దినాలక్కర్లేదన్నావే, ఇది నాస్తికవాదం. చచ్చినవాడు స్వర్గానికి వెళ్ళాడని నేను కళ్ళారా చూశాను, నువ్వు చూడకపోతే చూడకపోయావు. అందుకని నీకు కనబడలేదు కదా అని పితృలోకాలు లేవంటావా? ఇంతవరకు నువ్వు పలికిన పలుకులన్నీ సహించాను నేను, ఇక మీదట నువ్వు అలా మాట్లాడితే సహించను.
సత్యం చ ధర్మం చ పరాక్రమం చ భూతానుకంపాం ప్రియవాదితాం చ ద్విజాతి దేవాతిథి పూజనం చ పంథానమాహుః త్రిదివస్య సంతః.
ప్రాణులను ప్రేమించటం, ప్రేమగా మాట్లాడటం, బ్రాహ్మణుల్ని దేవతల్ని గౌరవించటం, ఇంటికొచ్చిన అతిథుల్ని పూజించటం, వీటి వల్ల స్వర్గం లభిస్తుందని సత్పురుషులు చెప్పారు. ఆ స్వర్గం మన కంటికి కనపడకపోయినా పైలోకాల్లో ఉంది అని పెద్దలు చెప్పారు. పెద్దలు చెప్పిన మాటల్ని నమ్మడమే ధర్మము అంటారు. దీన్ని ఇంచుమించు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. అందుకే బ్రతికుండగా ధర్మ మార్గంలో నడుచుకుని శరీరం విడిచిపెట్టిన తర్వాత ధర్మలోకాలకు వెళ్ళడానికి ధర్మోదకాలు ఇవ్వడం అనే ఒక ప్రక్రియ పెట్టారు. ఇవాళ నీ బుద్ధి పెడత్రోవను పట్టింది, వేద విరుద్ధమైన మార్గం పలుకుతున్నావు, నువ్వు నాస్తికుడివి, నీలాంటి వాడిని క్షమించకూడదు. నాస్తికులు కూడా సునాస్తికం ధర్మ పథాదపేతం అన్నాడు ఆయన. పూర్తి నాస్తికవాదం నీది. నీ వంటి వాడిని పురోహితుడిగా మన నాన్నగారు ఎలా పెట్టుకున్నారో తెలియదు. పురోహితుడు అంటే ఏమిటి? నాస్తికత్వానికి దూరంగా ఉండేవాడు, మోక్షానికి యజ్ఞాలు చేయించేవాడు, చచ్చిన వాడికి పరలోక క్రియలు చేయించేవాడు, పిండ ప్రదానం ద్వారా మరణించి యమలోకంలో ఉన్నవాడిని స్వర్గానికి పంపేవాడిని పురోహితుడు అంటారు. నువ్వు చూస్తే స్వర్గం లేదు, నరకం లేదంటావు, ధర్మం లేదంటావు, సత్యం వద్దంటావు. ఇటువంటి పిచ్చి ప్రవర్తన మహాప్రమాదమైనది. మా నాన్నగారు దొంగలాంటి నిన్ను మా రాజ్యంలో పెట్టుకున్నాడనిపిస్తోంది. శాస్త్ర ప్రకారం గట నాస్తిక్యం నాభివాదయత్, నాస్తికుడికి నమస్కరించకూడదు. నాస్తికే నాభిముఖో బుధస్యాత్, పండితుడు నాస్తికుడితో మాట్లాడకూడదు, దండం పెట్టకూడదు. ఇంకొక మాట మాట్లాడితే శిక్షిస్తాను, నిన్ను సంహరించాలి, నీలాంటి వాడికి తగిన శిక్ష వెయ్యాలి అనగానే ఒక్క క్షణం తెల్లబోయాడు జాబాలి. రాముడిని వెనక్కి తీసుకెళ్ళడం కోసం అంత మాట మాట్లాడాడు, కానీ నిజానికి నాస్తికుడు కాదు. ఈ పరలోకం లేదవి లేదంటే వెనక్కి వస్తాడేమో అని అనుకుని రాముడి మీద ప్రేమతో నోరు జారాడు. అందుకని లేదు బాబు లేదు, అవసరాన్ని బట్టి నాస్తికుడు అయ్యాను, నేను మళ్ళీ ఆస్తికుణ్ణి, నా జోలికి రాకన్నట్ట. రాముడికి కోపం వచ్చింది, నాస్తికవాదం చేస్తున్న వాడిని శిక్షిస్తానంటున్నాడని కనిపెట్టిన వశిష్ఠుడు, లేదు నాయన రఘునందన, ఈ జాబాలి తపస్శాలి, చచ్చినవాడు పైలోకానికి వెళ్ళడం కళ్ళారా చూశాడు, మళ్ళీ వాళ్ళు పునర్జన్మెత్తడం చూశాడు. సత్యం అంటే ఎంత గొప్పదో తెలుసు. ఏం లాభం? సమయానికి నిన్ను వెనక్కి తీసుకువెళ్ళడానికి ఇప్పిడి వాదం చేశాడు, దయతో అతన్ని క్షమించు అని చెప్పి, మీ వంశం సామాన్యమైన వంశమా? సూర్యభగవానుడి వంశం, వైవస్వతమును యొక్క వంశం. ఈ వంశంలో వాళ్ళు ఎప్పుడూ పరంపరాగత ధర్మాన్ని అనుసరిస్తారు. ఈ వంశంలో వాళ్ళు జ్యేష్ఠపుత్రులే రాజులవ్వడం ధర్మం కనుక వీళ్ళంతా నిన్ను రమ్మన్నారు. అందుకే భరతుడు కూడా నువ్వు వంశంలో పెద్దవాడివి కనుక రాజువు కావాలని కోరాడనగా, అటు సూర్యుడు ఇటు పొడిచినా పెద్దవాడు రాజు అవ్వడం మా వంశధర్మమే, కానీ ప్రస్తుతం నేను తండ్రికి ఇచ్చిన మాట వల్ల ఈ 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తాను, ఆ తర్వాత నా రాజ్యం స్వీకరిస్తానన్నాడు. పాపం ఇప్పుడు భరతుడు ఎవరెక్కడ, ముఖ్యంగా సుమంత్ర ఇలా రా అని సుమంతుడు పిలిచి, అన్నగారు నా మాట వినడం లేదు, రాజ్యానికి రమ్మంటే రావడం లేదు, సింహాసనం మీద కూర్చోవడం లేదు, నేను ఇక్కడ తిండి మానేసి చచ్చిపోతాను, దర్భలు పట్టుకురా, అన్నగారికి ఎదురుగుండా దర్భలు పరుచుకుని దాని మీద పడుకుని ఊపిరి బిగబట్టి అన్నం తినడం మాని మంచినీళ్లు తాగడం మాని ఆత్మాహుతి చేసుకుంటానన్నాడు. అప్పుడు రాముడు భరతుడిని ఓదారుస్తూ, ఇదేమి సత్యాగ్రహం రా నాయన, నా దగ్గర ప్రాయోపవేశం చేయటం ధర్మం కాదు, పట్టాభిషేకం చేయించుకోవలసిన క్షత్రియుడు ఇలా పలకకూడదు. నువ్వు నన్ను సత్యసంధుణ్ణి చెయ్యాలనుకుంటున్నావా, సత్యదూరుణ్ణి చెయ్యాలనుకుంటున్నావా? అన్నగారి మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు సత్యానికి ఇచ్చిన విలువ పెంచాలి, అనగా నాన్నగారికి నేను ఇచ్చిన మాట నా ద్వారా పెరగాలి తప్ప తరగకూడదు. నాన్న బతికున్నా లేకపోయినా నేను అసత్యవాది కాకూడదు. నీకు నీ సోదరుడి మీద గౌరవం ఉంటే మా అన్నగారు 14 ఏళ్ళు వనవాసం చెయ్యాలి అని సంకల్పించు, అప్పుడు నేను సత్యవాదిని అవుతాను, ఆ తర్వాత రాజ్యపాలన చేస్తే నీకు మాకు ఎవ్వరికీ కూడా దోషం ఉండదు అనగానే ఋషులంతా పొంగిపోయారట. వశిష్ఠుడు సంతోషించాడు. అన్నిటికీ మించి దేవతలు ఆకాశ మార్గంలో అదృశ్య రూపంలో ఈ సంభాషణ వింటున్నారు. వాళ్ళు ఎంతో పొంగిపోయి పైనుంచి పుష్పవర్షం కురిపించారు. ఎందుకు కురిపించారో తెలుసా? మా అన్నగారిదే ధర్మబద్ధంగా రాజ్యము అని కోరుకునే తమ్ముళ్ళు ఎంతమంది ఉంటారు? తండ్రికి ఇచ్చిన మాట తప్పను, 14 ఏళ్ళు ఇక్కడ వనవాసం చేస్తాను అని పలికేవాళ్ళు ఎవరుంటారు? ఒకడేమో పుచ్చుకో అంటాడు, ఒకడు వద్దంటాడు. నాకు రాజ్యం అంటే నాకు రాజ్యం అని కొట్టుకునే వాళ్ళని చూశారు వాళ్ళు. ఇప్పుడు నీదే రాజ్యం అంటే నీదే రాజ్యం అనే వాళ్ళని చూస్తున్నారు అన్నమాట. ఇలాంటి ధర్మాత్ములైన అన్నదమ్ములు ఉన్నారు అని సంతోషించి దేవతలు పైనుంచి ఏకధాటిగా పుష్పవర్షం కురిపించారు. ఇప్పుడు ఋషులు మాత్రం కంగారు పడ్డారు. ఇదంతా ఆనందం కలిగిస్తోంది, అన్నదమ్ముల ధర్మం మాకు తెలిసింది, కానీ భరతుడు ఇంకా బతిమలితే రాముడు వెనక్కి వచ్చేస్తాడేమో అని వాళ్ళకి భయం. ఎందుకు భయమో తెలుసా? తతస్తు ఋషిగణాః క్షిప్రం దశగ్రీవ వధైషిణః భరతం రాజశార్దోల మృత్యూ సంగతావచః. అక్కడికి వచ్చిన ఋషులందరూ రాముడు ఇక్కడే ఉండాలి, ఉంటేనే సీతాపహరణం జరుగుతుంది, జరిగితేనే రావణుడు చస్తాడు, అందుకని ఎంత తొందరగా రావణుడు చస్తాడా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అందువల్ల రావణ వధ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ ఋషులు కొంచెం కంగారు పడి, భరత నువ్వు చక్రవర్తి వంశంలో పుట్టావు, రాముడు తండ్రి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాడు, నువ్వు తండ్రి రుణం తీర్చుకోవాలి, ఇంకెంతకంటే ఎక్కువ మీరు వాదోపవాదాలు చేసుకోకండి, తండ్రికి ఇచ్చిన మాట ప్రకారంగా రాముడు 14 ఏళ్ళు వనవాసం చేస్తాడు, ఈ 14 ఏళ్ళు రాముడికి బదులుగా నువ్వు అక్కడికి వెళ్ళి అయోధ్య నగరాన్ని పరిపాలించు, తర్వాత 14 ఏళ్ల తర్వాత రాముడు అక్కడికి వస్తాడు, ఆయనకి రాజ్యం ఇచ్చి నువ్వు ఆయనకి సేవకుడు అయితే మీ వంశం అంతా తరిస్తుంది అనగానే ఇక కాదనలేదు ఆయన. అయితే ఓ పని చేద్దాం, తల్లి కైకేయి కోరిక తీర్చడం కోసం నువ్వు అడవికి వచ్చావు, నాకు రాజ్యలోభం లేదు, నువ్వేమో వెనక్కి రమ్మంటే రావడం లేదు, ఇప్పుడు మా తల్లికి చెప్పు దెబ్బ కొడతాను, ప్రజలకి ఒక గొప్ప గుణపాఠం నేర్పుతాను, నాకు నేనే గుణపాఠం నేర్చుకుంటాను, రాజ్యాన్ని పాలిస్తాను పాలించను. ఎలాగా? ఇదిగో ఈ పాదుకలు ఉన్నాయి, నీ పాదుకలు, ఈ పాదుకలు బంగారంతో తయారు చేయబడినవి, ఈ పాదుకలు నా కళ్ళ ముందు మా అమ్మ చూస్తూ ఉండగా, ఇంతమంది చూస్తూ ఉండగా ఒకసారి తొడుక్కు నాకు ఇచ్చేయి, ఈ పాదుకలు నా నెత్తి మీద పెట్టి తీసుకెళ్ళి సింహాసనం మీద నువ్వు ఉన్న చోట పెడతాను, నా జన్మ నక్షత్రం పుష్యమీ నక్షత్రం నాడే ఈ పాదుక పట్టాభిషేకం జరుగుగాక. ఇక్కడ ఒక గొప్ప రహస్యం కనిపెట్టారు, ఇవాళ పుష్యమీ నక్షత్రం. ఒకసారి మీరు ఎవరినో చూడండి, ఇవాళ ఏ నక్షత్రం? పుష్యం. సరిగ్గా పుష్యమీ నక్షత్రం నాడే కదా రామచంద్రుడికి పట్టాభిషేక ముహూర్తం పెట్టాడు దశరథుడు. ఆ రోజునే భరతుడు పాదుకా పట్టాభిషేకం చేశాడు, రాముడి పాదుకలు తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టాడు. ఈ రోజే మనం కూడా సరిగ్గా పాదుకా పట్టాభిషేకం చదువుకుంటున్నాం. ఇది మనం ఎవరైనా అనుకున్నదే కాదు, కాదు, అదే రాముని యొక్క సంకల్పం, భగవంతుని నిర్ణయముతో జరిగే పురాణములు ఇలా జరుగుతాయి అన్నమాట. ఈ పాదుకలు తొడుక్కో అనగానే రామచంద్రుడు ఒక్కసారి తొడుక్కుని ఆ పాదుకలు ఇవ్వగానే వెంటనే భరతుడు ఆ పాదుకలకి ఇలా నమస్కారం చేశాడు, 2 చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎప్పుడు గురువులకి పాదుకలకి నమస్కరించేటప్పుడు ఏం చేయాలన్నమాట, కుడి చెయ్యి పైకి తేవాలి, ఎడమ చెయ్యి కింద పెట్టాలి, ఇలా అపసవ్యం చేసుకుని వ్యస్తంగా నమస్కరించాలి. ఎందుకని? అప్పుడు మన కుడి చెయ్యి ఏమో ఆయన ఎడంకాలను కుడికాలను పట్టుకుంటుంది, ఎడం చెయ్యి ఏమో ఎడంకాలను పట్టుకుంటుంది. ఇలా పట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మన కుడి చెయ్యేమో ఎడంకాలుని, ఎడం చెయ్యేమో కుడికాలుని పట్టుకుంటుంది, అందుకని తిప్పి నమస్కరించాలి. అలా నమస్కరించి ఆ పాదుకలు తీసుకున్నాడు. ఇప్పుడు నేననే మాటలు విను, ఇంతవరకు నువ్వేం చెబితే అది విన్నాను, రమ్మంటే రాను రాను, నువ్వే అయోధ్య నగరాన్ని పరిపాలించు, 14 ఏళ్ళ దాకా ఇక్కడ ఉంటానన్నావు, ఓ ఒప్పుకున్నాను, ఇప్పుడు మాత్రం నా మాట నువ్వు విని తీరాలి, ఎందుకంటే నువ్వు భక్తవత్సలుడివి, భక్తుల మాటలు వింటావు. నేను కూడా ఈ 14 ఏళ్ళు నువ్వు అడవిలో ఎలా ఉంటావో అలాగే ఉంటాను, నువ్వు అడవిలో 14 ఏళ్ళు జడలు ధరించావు, నారవస్త్రాలు కట్టుకుంటావు, కందమూలాలే తింటావు, దుంపలు పళ్ళే తింటావు, బ్రహ్మచర్య వ్రతంతో ఉంటావు, నేల మీద పడుకుంటావు, నేను కూడా అయోధ్య నగరంలో జటాజోట ధారణ చేస్తాను, 14 ఏళ్ళు దర్భల మీదే పడుకుంటాను, ఈ 14 ఏళ్ళు పచ్చి దుంపలు పళ్ళే తింటాను. నువ్వు వనవాసం వనంలో చేస్తున్నావు, నేను వనవాసం నగరంలో చేస్తాను, నగరవాసంలో కూడా వనవాసమే చేస్తాను. ఇంకొక్కటి, సరిగ్గా 14 ఏళ్ళు అయిన మర్నాడు, ఆఫ్టర్ 14 ఇయర్స్, ఒక్కరోజే నీకు గడువు, అంటే 14 ఏళ్ళు పూర్తయిన మరుసటి రోజు సూర్యుడు అస్తమించేలోపు, నద్రక్ష్యామి యది త్వాంతు ప్రవేక్ష్యామి హుతాశనం, 15వ సంవత్సరం మొదలైన మొదటి రోజు సూర్యుడు అస్తమించేలోపు నువ్వు నాకు దర్శనం ఇవ్వకపోతే, అంటే ఒక్కరోజే గడువట, మర్నాడు ఒక్కరోజే, ఆ ఒక్కరోజులోపు నువ్వు నాకు కనపడాలి, అయోధ్యకి రావాలి. అక్కడికి వచ్చి నాకు కనపడకపోయావా, నేను వెంటనే పెద్ద అగ్నిగుండం ఒకటి సిద్ధం చేసుకుని ఆ అగ్నిలో ప్రవేశించి కాలి బూడిదైపోతాను. ఇది కూడా కొంచెం ప్రమాదమే, ఎందుకని ఎక్కడో దూరంగా ఉంటాడండి ఆయన. 15వ సంవత్సరం మొదటి రోజు సాయంకాలానికి రావాలట. అంటే ఏమిటి, నువ్వు ముందే బయలుదేరి కొంచెం చివరిలో ఎక్కడో శివార్లలో ఉండి ఆఖరి రోజు వచ్చేయి అని చెప్పడం అనమాట. ఏమో నాకు అనవసరం, ఆఫ్టర్ 14 ఇయర్స్, 15వ సంవత్సరం అడుగు పెట్టగానే నువ్వు కనపడకపోతే ఒక్కరోజే గడువు గనక ఆ రోజు నేను అగ్నిలో దూకి బూడిదైపోతాను, చచ్చిపోతాను, తర్వాత నీ ఇష్టం అనగానే పాపం సంతోషించి రాముడు కౌగిలించుకుని, నీలాంటి సోదరుడు ఇంత ప్రేమతో పిలిస్తే రాకుండా ఉంటానా, కానీ నీకు కూడా ఒక హెచ్చరిక, మాతరం రక్ష కైకేయీం, కైకేయిని మాత్రం జాగ్రత్తగా కాపాడు, ఇంటికి వెళ్ళాక రోజు రాముడిని అడవికి పంపేవట అడవికి పంపేవట అని తెప్పితే ఒప్పుకోను, ఈ రోజు నుంచి జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే ఈ కోపం ఎక్కువ తిడతాడేమో అని భయం అనమాట. అందువల్ల అమ్మని జాగ్రత్తగా చూసుకోసమా, అమ్మని బంగారు బొమ్మలా చూసుకో, వేళకింత అన్నం పెట్టు, కోపం తెచ్చుకోకూడదు. అమ్మ మీద కోపగించినట్టు తెలిసిందా, తర్వాత నీ సంగతి చూస్తాను అన్నాడు ఆయన. అంత ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళండి, ఎక్కడ ఎవరి మీద శత్రుత్వం లేకుండా ఉండడం ఎంత కష్టం అది. ఈయనేమో అడవికి పోవాలని ఆవిడ కోరింది, కానీ అమ్మని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆయన. అందుకే రాముడు రామో విగ్రహవాన్ ధర్మ, ఇంకా అది మర్చిపోతుంది. భరతుడు పాదుకల్ని పూజించాడు, వాటిని నెత్తి మీద పెట్టుకున్నాడు, ఆ తర్వాత తీసుకెళ్ళాడు. శత్రుంజయము అని ఒక ఏనుగు ఉంది వాళ్ళకి, ఆ ఏనుగు మీదే పూర్వం దశరథుడు ఊరేగాడు. ఆ అయోధ్య నగర వాసులందరూ కూడా ఏనుగు మీద ఎక్కి వచ్చిన ప్రభువును చూసి పులకిస్తూ ఉంటారు. ఇంతెందుకు, ఎవరైనా పట్టాభిషేకం చేయించుకోవాలంటే ముందు ఆ పట్టపుటేనుగు మీద ఎక్కే, అప్పుడు వాళ్ళు సింహాసనం మీద కూర్చుంటారు. రాముడు కూడా ఈ శత్రుంజీవుని ఏనుగు మీద ఎక్కే సింహాసనం దగ్గరికి వెళ్ళాడు, సభాభవనం దగ్గరికి వెళ్ళాడు. ఆ ఏనుగు దీర్ఘాయువు కలిగిన ఏనుగు అన్నమాట. ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళాడు ఈయన, పాదుకలు పుచ్చుకుని శత్రుంజయమనే ఏనుగు దగ్గరికి భరతుడు వెళ్ళగానే అందరూ అనుకున్నారు, ఈయన రాజ్యపాలన చేయనన్నాడు కదా, రాముడి యొక్క పాదుకలు కదా తీసుకెళ్ళి సింహాసనం మీద పెడతానన్నాడు, కానీ ఏనుగు మీదకి వెడుతున్నాడు, ఏనుగు మీద కూర్చుని పెడతాడా అనుకున్నారు. ఈయన ఏనుగు దగ్గరికి వెళ్ళి ఒక పీట వేయించుకుని ఈ పీట మీద ఎక్కి ఈ పాదుకలు పెట్టాడు ఏనుగు మీద. అంటే పాదుకలే రాముడు, ఇప్పుడు రాముడే కూర్చున్నాడు ఈ పట్టపుటి ఏనుగు మీద, ఈ రాముడే ఊరేగుతూ అక్కడికి వెడతాడు, ఈ పాదుకలే సింహాసనం మీద కూర్చుంటాయి, నేను వాటికి నమస్కరించి రోజు పరిపాలన చేస్తాను, కేవలం పాదుకల చేత పరిపాలన చేయిస్తాను, ఆ పాదుకలకి అన్ని పనులు నివేదిస్తాను, ఆదాయం వ్యయం అన్నీ పాదుకలకే చెబుతానన్నాడు. అలాగే చేశాడండి ఆయన. ఈయన వెళ్ళి నంది గ్రామంలో సింహాసనం మీద పెట్టాడు, రాముడి సింహాసనం మీదే ఈ పాదుకలు పెట్టాడు. రోజు పొద్దున్నే వచ్చి నిన్న ఇంత ఆదాయం మిగిలింది ఖజానాలో అనేవాట, ఇంత ఖర్చు అయ్యింది అనేవాట. మళ్ళీ రాత్రి కూడా వచ్చి ఇదిగో ఈరోజు ఇంత పన్ను వచ్చింది, ఇంత ఖర్చు పెట్టాం, ఇంత మిగిలింది ఖజానాలో, ఈ పూట ఇన్ని కోట్లు ఉన్నాయనేవాట. మొత్తం మీద లెక్కలన్నీ పాదుకలకి చెప్పాడు ఆయన. రాముడు ఆ పాదుకల్లో ఉన్నట్టుగా భావించి పాదుకలకు అన్నీ నివేదించేవాడు. అలా పాదుకలే ఏనుగు మీద పెట్టి అక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు. వెనక్కి తిరుగు చూస్తూ రాముడు చూస్తూ వెళ్ళిపోయారు. భరతుడు పాపం అయోధ్య నగరానికి వచ్చాడు. ఆ అయోధ్య నగరం అంతా కళ్ళ తప్పి పాడుపడిపోయినట్టుంది పాపం. సారథే పశ్య విధ్వస్త సాయోధ్య న ప్రకాశతే నిరాకార నిరానంద దీనా ప్రతిహతస్వర. సుమంత, మన నగరం ఎలా ఉందో చూసావా, రాముడు ఉన్నప్పుడు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నట్టుగా ఉండేది ఈ నగరం, రాముడు లేకపోతే సూర్యుడు లేని పాడుబడిపోయిన దినంలో ఉంది, దుర్దినము అంటారు దాన్ని. దుర్దినం అంటే అర్థం తెలుసుకో మీకు, ఆదిత్య దర్శనం నాస్తి తదేవ దుర్దినం, సూర్యుడు ఆకాశంలో కనబడినటువంటి రోజుని దుర్దినము అంటారు. వర్షాకాలంలో మేఘాలు వచ్చి ఆ పూట సూర్యుడు కనపడకపోతే ఆ రోజుని దుర్దినము అంటారు. ఇప్పుడు ప్రస్తుతం అయోధ్యకి దుర్దినం అన్నాడు, అంటే ఏమిటి, సూర్యుడు లేని రోజు. ఇంకోటి అర్థం ఏంటి, దుర్దినం అంటే చెడ్డ రోజు. రాముడు లేకపోవటం వల్ల ఇది చెడ్డ రోజు మనకి. ఈ రెండు వచ్చేలాగా శ్లేషతో ఆ పదం వాడాడు. ఈ నగరంలో శోభ లేదు, కళ లేదు, అందం లేదు. రామచంద్రుడుంటే పూర్ణిమ నాటి చంద్రుడితో కూడిన రాత్రిలా ప్రకాశించేది అయోధ్య. ఇప్పుడు ఎలా అయిపోయిందో చూసావా అనుకున్నాడు ఆయన. నగరంలో రాముడు లేకపోవటం వల్ల గొడ్లగోపలు వచ్చేటి బిల్డింగుల మీదకి, అక్కడి నుంచి కూస్తున్నాయి పిల్లులు, ప్రవేశించాయి గబ్బిలను వెళ్లాడుతున్నాయి. చచ్చచ్చ ఇంత అపశకుని వచ్చింది ఏంటి, నగరం ఇంత పాడుపడిపోయింది ఏమిటి అనుకున్నాడు ఆయన. నగరంలో ఎప్పుడు చల్లగాలి వీచేది, సువాసనతో కూడిన గాలి వీచేది, ఇప్పుడు గాలి కూడా కంపుగాలి రావడం మొదలుపెట్టింది. పొల్యూషన్తో కూడినటువంటి ప్రాంతంలో గాలి అయిపోయిందన్నమాట. ఆయన ఏడ్చాడు. అరుగులు పాడైపోయాయి, బురుజులు పాడైపోయాయి, ఇళ్లల్లో కళ లేదు, ఎవ్వరూ అలంకారాలు చేసుకోవటం లేదు, వంటలు చేసుకోవటం లేదు, ఏ ఇళ్లల్లో గానాభజానాలు లేకుండా అయిపోయాయి. ఛీ, ఈ అయోధ్యలో ఉండలేను అనుకున్నాడు ఆయన. వెంటనే తల్లులందరినీ పిలిచాడు. మీరు అంతఃపురాల్లో మీరు ఉండండి, నేను అంతఃపురంలో ఇంకొండను. అమ్మా కౌశల్య నీ అంతఃపురం నీది, కైక నీ అంతఃపురం నీది, సుమిత్ర నీ అంతఃపురం నీది, ఓ వీరులారా మీ మీ భవనాల్లో మీరు ఉండండి, నేను ఈ అయోధ్యలో మాత్రం ఉండలేను. అయోధ్య నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో నందిగ్రామం ఒక ఊరుందన్నమాట. ఆ నందిగ్రామానికి పోతాను అని వెంటనే వశిష్ఠుడిని పిలిచాడు. గురూన్ యథమథాబ్రవీత్, వశిష్ఠుడు, జావాలి, కాశ్యపుడు వీళ్ళందరినీ పిలిచాడు. నేను ఈ అయోధ్యలో ఉండలేను, రాముడు లేని అయోధ్య నాకు అయోధ్యలో లేదు, దుర్యోధ్యలో ఉంది. నందిగ్రామం గమిష్యామి సర్వాన్ ఆమంత్రయేత్ వహ తత్ర దుఃఖమిదం సర్వం సహిష్యే రాఘవం వినా. రాముడు లేని అయోధ్య విడిచిపెట్టి నేను నందిగ్రామానికి పోతాను, అక్కడికే వెళ్ళి దుఃఖాన్ని సహిస్తూ పరిపాలన చేస్తాను. తండ్రి లేడు, అన్న లేడు, ఇంకెందుకు ఈ నగరం నాకు? కాకపోతే మీరు ఒక పని చెయ్యండి, నేను అక్కడి నుంచి పరిపాలన సాగిస్తూ ఉన్నా ఇక్కడ పనులు మీరు చక్కబెట్టండి. ఇక్కడున్న మీరంతా రాజభక్తులు, సింహాసన భక్తులు, దేశభక్తులు. అనగానే భరత నీ మాటలు మేము వింటున్నాం, నీలాగే మేము ఉండలేమనిపిస్తోంది మాకు కూడా, కాబట్టి మీతో అక్కడ ఉంటాం, ఈ నగరానికి వచ్చి అప్పుడప్పుడు కొన్ని పనులు చూస్తూ ఉంటాం, మొత్తం మీద సామ్రాజ్యం అంతా జాగ్రత్తగా రక్షిద్దాం అనగానే అందరూ నిమిషాల్లో ప్రయాణమయ్యారు. పౌరులు కొందరు ఇక్కడ ఉండిపోయారు, కొందరు భరతుడితో వచ్చారు. మంత్రుల్లో కొందరు ఇక్కడ ఉండిపోయారు, కొందరు కూడా వచ్చారు. అంటే కొందరు ఇక్కడ నగర రక్షణకు ఉండాలి కదా మరి, అందుకని వాళ్ళ నుంచి భరతుడు శత్రుఘ్నుడితో వశిష్ఠాది మహర్షులు వస్తూ ఉండగా నందిగ్రామానికి వెళ్ళాడు. నందిగ్రామంలోనే ఒక సింహాసనం ఏర్పాటు చేశాడు. పూజ్యులారా, ఈ రాజ్యం అన్నగారు నాకు ఇచ్చాడు, న్యాసముగా ఇచ్చాడు, అంటే పెర్మనెంట్ కాదు, తాత్కాలికంగా ఇచ్చాడు. బంగారంతో తయారు చేయబడిన తన పాదుకలు కూడా ఇచ్చాడు. ఈ పాదుకలను నేను ఈ సింహాసనం మీద పెడుతున్నాను. రాముడి బంటు నేను, రాముడి దాసుని నేను. రాముడికి బదులుగా ఈ పాదుకలు ఈ సింహాసనం మీద కూర్చుంటూ ఉండగా వాటిని పూజిస్తూ రోజు పక్కనే ఉంటూ సేవ చేస్తూ నగరాన్ని అభివృద్ధి చేస్తాను, సామ్రాజ్యాన్ని మాత్రం ఏ కష్టము లేకుండా చూసుకుంటాను, ప్రజా సంరక్షణ చేస్తాను. ఎందుకంటే రాముడికి బాధ కలుగుతుంది, నేను లేనప్పుడు ప్రజల్ని నువ్వు కష్టపెట్టావా, వాళ్ళకి యాతన కలిగించావా అని తిడతాడు, కాబట్టి ప్రజల్ని మాత్రం జాగ్రత్తగా పరిపాలిస్తాను. ఈ పవిత్ర రాజ్యాన్ని సరిగ్గా 14 ఏళ్ళు పూర్తయిన మర్నాడు రాముడికి అప్పగిస్తాను అని పలికి ఆ రోజు నుంచి పాదుకలకి పట్టాభిషేకం చేశాడు. పుష్యమీ నక్షత్రం నాడు పాదుకలకే పట్టాభిషేకం చేసి దాని మీదే కిరీటం పెట్టి దానికే పైన గొడుగు పెట్టి రాముడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పాట. అందరూ రాముడి పాదుకలకి నమస్కరించి జై శ్రీరామ అన్నారు. అంటే పాదుకలే రాముడు అనుకున్నారు వాళ్ళు ఆ చిహ్నాలను చూసి. అక్కడి నుంచి రోజు భరతుడు ఏం చేశాడు అనమాట, తదాహియత్కార్యముపైతి కించిత్ ఉపాయనం చోపహృతం మహార్హం సపాదుకాభ్యాం ప్రథమం నివేద్య చకార పశ్చాత్ భరతో యథావత్. ప్రతిదినము రావడం, నగరంలో ఉన్న విశేషాలు తెలుసుకునేవాడు, ఎవరికి ఏమివ్వాలో ఇచ్చేవాడు, దుష్టుల్ని శిక్షించేవాడు, శిష్టుల్ని రక్షించేవాడు, ఆ తర్వాత ఖజానా గురించి ఆలోచించేవాడు, పంటల గురించి ఆలోచించేవాడు, మొత్తం మీద అన్ని పనులు విచారించేవాడు. ఆఖరినొచ్చి సాయంత్రం పూట పాదుకలారా, రామ పాదుకలారా, ఈరోజు ఇంత ఆదాయం వచ్చింది, ఈరోజు ఇంత పంట పండింది, ఈరోజు ఇన్ని చీరలు వచ్చాయి, ఈరోజు ఇన్ని నగలు వచ్చాయి, ఈరోజు ప్రజలకు ఇలా జరిగింది అని ఎప్పటికప్పుడు చెప్పేవాట. చెప్పగానే ఆ పాదుకలు కొంచెం కదిలేవిటండో. తులసీదాస్ గారు రాస్తాడు రామచరితమానసులో, ఆ రామపాదుకలు అలా కదిలి తల ఊపినట్టు అనమాట, బాగానే ఉందా అనేవిట. అలా ఆయన పొంగిపోతూ రామపాదుకలకు అన్నీ నివేదిస్తూ తన పద్ధతిలో పరిపాలన సాగించాడు. రామపాదుకల యొక్క ప్రభావం వల్ల, భరతుడి యొక్క దృఢమైన నిశ్చయం వల్ల, పరాక్రమం వల్ల, మంత్రుల యొక్క మంత్రాంగం వల్ల, పురోహితుల యొక్క ధర్మకార్యముల వల్ల రాముడున్నప్పుడు దశరథుడున్నప్పుడు నగర పరిపాలనము ఎలా జరిగిందో అలా జరిగింది. ఇంకా అంతకంటే బాగుంది కానీ ఏం తక్కువ లేదు. నిజం చెప్పమంటారా, రాముడి పాలన కంటే రాముడి పాదుకల పాలనే బాగుందన్నారు కొందరు. ఎందుకని, రాముడి కంటే రాముడి పాదుకలు ఇంకొంచెం ధర్మంగా ఉంటాయట. రాముడి కంటే రామనామం గొప్పది కదా మరి. ఇలా కొంతకాలం గడిచింది. అక్కడ రాముడు చిత్రకూట పర్వతం మీద పరిపాలన చేస్తున్నాడు, వనవాసం చేస్తున్నాడు. ఒకరోజున ఏం జరిగింది, ఋషులంతా కంగారు కంగారుగా ఆశ్రమాల దగ్గర ఉన్న దండాలు కమండాలు పుచ్చుకొని పారిపోవడం మొదలెట్టారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు మునులారా అంటే, మునులు మాట్లాడలేదట. మునులకు కూడా ఆశ్రమాల్లో ఈ దండాలు కమండలాలు జింక చర్మాలు ఇవన్నీ ఉంటాయిగా, అవన్నీ ఉంటాయి. వాటి కూడా వాళ్ళు పారిశీలు చేసుకుని పురాణం అయిపోయిన తర్వాత మీ సామాన్లు సర్దుకుని మీరు ఇళ్ళకి పరిగెత్తినట్టుగా పరిగెడుతున్నారు వాళ్ళు. అందులో ఒక కులపతి ఉన్నాడు. కులపతి అంటే తెలుసుగా మీకు, 1000 మంది శిష్యులకు ఒకేసారి ఒకే వరుసలో భోజనం పెట్టి పాఠం చెప్పే గురువుని కులపతి అంటారు. ఆ రోజుల్లో అంతమంది శిష్యుల్ని అడవుల్లో పెట్టి చదివించేవారండి. 1000 మంది ఒకే లైన్లో కూర్చోవాలి. గురువుగారు ఎదురుకుండా కూర్చొని 1000 మందికి పాఠం చెబుతూ ఉంటే వాళ్ళు అప్పచెప్పేవారు. మళ్ళీ అంతమందికి అన్నం పెట్టేవాడు ఆయన, వాళ్ళని జాగ్రత్తగా చూసేవాడు. అలాంటి వాళ్ళని కులపతులు అనేవారు. అలాంటి ఒక కులపతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రాముడు వినయంగా నమస్కరించాడు. మహర్షి, మునులందరూ హడావిడిగా సామాన్లు సర్దుకుని ఎక్కడికో పరిగెడుతున్నారు. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. ఎందుకు వెళుతున్నారు? మేము ఇక్కడికి వచ్చాక మా ప్రవర్తనలో ఏదైనా లోపం ఉందా? నేను కానీ లక్ష్మణుడు కానీ మీకు అపచారం చేశామా? మీ ఆశ్రమాలు పాడు చేశామా? మేము కందమూలాలు తింటున్నాం, వేటాడటం లేదు, ఇక్కడ హింస లేదు కదా, అందువల్ల మాకు అనుమానంగా ఉంది. మమ్మల్ని చూసి మీరు పారిపోతున్నారేమో అని నా అనుమానం. పోనీ, మేము బాగానే ఉన్నా, సహజంగా స్త్రీ గనక సీత కూడా ఏదన్నా తప్పుడు పనులు చేసిందా మీ దగ్గర? కచ్చిత్ శుశ్రూషమాణావహ శుశ్రూషణ పరామయి ప్రమదాభ్యుచితాం వృత్తిం సీతయుక్తం నవర్తతే. ఎప్పుడైనా సీత మిమ్మల్ని కానీ మీది స్త్రీలను కానీ పూజించక అవమానించిందా? మా వల్ల మీకు ఏదైనా అపచారం జరిగిందా అని అడిగితే పెద్దవాడు మహాత్ముడు చదువుకున్నవాడు అయిన మహర్షి రాముడిని దగ్గరికి తీసుకుని, లేదు నాయన లేదు, మీలాంటి వాళ్ళ వల్ల మాకు అపచారాలు ఏమి ఉంటాయి? మీరు ఉపచారములే తప్ప అపచారములు చేయరు. మాట వరుస కూడా పిచ్చి పనులు మీరు చేయరు. సీత మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూస్తుంది, మాకు సేవ చేస్తుంది, మీరు ఇంకా గౌరవంగా చూస్తారు. కానీ మేము భయపడి పారిపోతున్న కారణం వేరే ఉంది. రావణాసురుడికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు కరుడు. ఆ కరుడు అనేవాడికి దోషణుడు అనేవాడు మిత్రుడు. ఈ కరదోషణాదులు దండకారణ్యంలో, ఇక్కడికి దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉంటారు. వాళ్ళకి ఎవరో చెప్పారట, ఇద్దరు రాజకుమారులు దశరథ పుత్రులు ఇక్కడ మకాం పెట్టారని. దాంతో వాడు తన భటుల్ని పంపాడు. దండకారణ్యం నుంచి కరదోషణాదుల యొక్క సేవకులు రాక్షసులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మమ్మల్ని చంపేస్తున్నారు హఠాత్తుగా మీదబడి. మేము అన్నం తిన్నాక మంత్రాలు చదవకూడదు, అలా అన్నం తిని అలసటతో పడుకున్నప్పుడు మా మీద పడి మమ్మల్ని చంపేస్తున్నారు. మంత్రోచ్చారణ చేసే సమయంలో రారు, మంత్రోచ్చారణ చెయ్యలేని సమయంలో మీదబడి మా ఋషుల్ని చీల్చి చెండాడి తినేస్తున్నారు, మా గోవుల్ని భక్షిస్తున్నారు, మేము తట్టుకోలేకపోతున్నాం. అప్పుడప్పుడు వాళ్ళు మారువేషాల్లో వస్తారు, అసలు రూపంలో రారు. నానా రూపైర్ విరూపైశ్చ రూపైర్ వికృత దర్శనై, రకరకాల వేషాల్లో పులుల రూపంలో సింహాల రూపంలో మనుషుల రూపంలో వచ్చి మా ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నారు. మునుల యజ్ఞములు పాడు చేస్తున్నారు, సుక్కు సురవలు విరగొడుతున్నారు, యజ్ఞగుండాల్లో మలమూత్రాలు కళ్ళు పోస్తున్నారు. మేము తట్టుకోలేక పాడైపోతున్నాం, మీరిక్కడ అడుగు పెట్టడం వల్ల మాకు వచ్చింది తంట. రాముడిని గట్టిగా శరణు కోరితే రక్షించటండి. పూర్తిగా వాళ్ళకి ఇంకా రాముడి మీద నమ్మకం లేదనమాట. అందుకని మేము ఇక్కడ నుంచి దూరంగా పోతున్నాం. ఎందుకైనా మంచిది, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దూరంగా ఈ రాక్షసులు లేని అడవిలోకి వెళితే సుఖమని వెళ్ళిపోతున్నాం. ఇంకో మాట, మీరు కూడా ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండండి. నీకు నీ భార్యకి లక్ష్మణుడికి కూడా వీళ్ళ వల్ల ప్రమాదం వస్తాయి. మీరు సమర్థులే, ఎంత సమర్థులైనా కష్టాలు రావని చెప్పడానికి వీల్లేదు. సమర్థులకు ఇంకా ఎక్కువ ఆపదలు రావచ్చు. ఏ అనగానే రాముడు, నేనున్నానండి, మిమ్మల్ని రక్షిస్తాను, ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడ ఉండండి అన్నట్ట. నువ్వు అంటావు అన్నందుకు నిన్ను గౌరవిస్తున్నావు, నువ్వు రక్షిస్తానంటావు. కానీ వాడు భక్షిస్తూ ఉంటే సమయానికి నువ్వు వాడిని శిక్షించొద్దు, మా ప్రాణం మాకు తీపి అని నువ్వు మమ్మల్ని రక్షిస్తానన్నందుకు ధన్యవాదాలు, వచ్చి థ్యాంక్స్ అని వెళ్ళిపోయారట. అంటే ఋషుల్లో కొంతమందికి ఇంకా రాముడి మీద ఉండవలసినంత నమ్మకం లేదన్నమాట. ఎన్ని చెప్పినా ఎక్కడ ఉంటుంది నమ్మకం? రోజు నడిచి రండి అని చెప్తే నా మాట వింటున్నారా? అలాగే రాముడు రక్షిస్తానన్న మాత్రం చేత వాళ్ళు నమ్ముతారా? వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు రాముడు సీతాలక్ష్మణుల దగ్గరకు వచ్చాడు. చూశారా ఈ ఋషులంతా ఎక్కడికో దూరంగా పోతున్నారు, నాకు కూడా ఇంకిక్కడ ఉండడం ఇష్టం లేదు, ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. రెండోది మొన్న భరతుడు వచ్చాక గుర్రాలు ఏనుగులు ఈ కొండ మీదకి వచ్చాయి, అవి వేసిన పేడవాసన దుర్వాసన వచ్చేస్తుంది ఇక్కడ, ఆ పేడ పెంట తట్టుకోలేకపోతున్నాను. హయ హస్తి కరీషైశ్చ ఉపమర్దక్కుతో భృశం అన్నాడు రాముడు. అంటే హయ గుర్రములు, హస్తి ఏనుగులు, వాటి యొక్క కరీషైహి పేడ ముద్ద, అవన్నీ మలమూత్రాలు విడిచిపెట్టేగా ఆ ముద్దలు ఇక్కడ అచ్చులు కింద ఉన్నాయి, ఈ ప్రాంతం కొంచెం అపవిత్రం అయిపోయింది. పైగా ఎందుకో భరతుడు వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఆ భరతుడి జ్ఞాపకములు నన్ను వెంటాడుతున్నాయి. ఇక్కడ భరతుడు కూర్చున్నాడు, ఇక్కడ అమ్మ కూర్చుంది, ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు అనేవన్నీ గుర్తుకొస్తున్నాయి. బంధువులు గుర్తుకొస్తే ఇక సన్యాసి జీవితం ఏముంటుందండి? సన్యాసం పుచ్చుకున్నాక కూడా పాత పెళ్ళం గుర్తొస్తే ఇంకా అది సన్యాసం ఎలా అవుతుంది? ఒక ఆయన సన్యాసం పుచ్చుకున్నట్ట, తీరా వెళ్ళిన తర్వాత మా ఆవిడేం చేస్తుందో అని పాత గుర్తుకు తెచ్చుకున్నట్ట, అప్పుడే సన్యాసం అవుతుంది. కాబట్టి అది సన్యాసం కాదు, దొంగ సన్యాసం. ఇక్కడ భరతాదుల యొక్క జ్ఞాపకములు నన్ను పట్టుకుంటున్నాయి కనుక నేను ఉండలేను. మనం కూడా ఒకే చోట ఎక్కువ కాలం ఉండకూడదు. పోని భరత జ్ఞాపకాల నుంచి బయటపడదాం, ఈ పెంటను తొలగించుకుందాం అనుకున్నా ఈ పెంట కంటే ఇంకో తంట ఉంది. మనం ఎక్కడున్నామో అయోధ్యావాసులకి తెలిసిపోయింది, వాడు తరచుగా రావచ్చు ఇక్కడికి చూడడానికి. మనం ఎక్కడ ఉన్నామో రెండో కంటే అడిగి తెలియని దూర ప్రాంతానికి పోదాం. ఈ యూపీ విడిచిపెట్టి మనం ఏపీకి పోదాం, అక్కడ దండకారణ్యంలో అడుగు పెడదాం. అప్పట్లో మధ్యప్రదేశ్ నుంచి మొదలుపెట్టి భద్రాచలం వరకు ఇదంతా కూడా దండకారణ్యం కదా. ఈ దండకారణ్యానికి పోతే అక్కడున్న వాళ్ళని రక్షించినట్టు ఉంటుంది, మనకు కూడా అసలు ఎందుకు అడుగుకి వచ్చామో ఆ పని అవుతుంది. చెప్పట్లేదు రాముడు, వనవాసం వరకు ఎందుకు వచ్చామో ఆ పని పూర్తవ్వాలంటే రావణుని కంట పడాలి మనం, మనం అక్కడికి పోదాం అని అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరుతూ వెళ్ళేటప్పుడు పెద్దల ఆశీస్సులతో వెళ్ళాలట ఎక్కడికి వెళ్ళినా. అక్కడే అనసూయ అత్రి మహర్షుల ఆశ్రమం చిత్రకూట పర్వతానికి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండో, అది కూడా మందాకినది సన్నగా వెడుతుంది. అక్కడ 5-6 కిలోమీటర్లు అంటారు, కానీ మనం వెళ్ళినప్పుడు దాదాపు 12 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ దూరమే ఉంది ఆ కొండ. అంటే ఆ రోజుల్లో నడిచి వెళ్ళారు, ఇప్పుడు మనం రోడ్డు మార్గం గుండా వెడుతున్నాం కనుక ఎక్కువ దూరం. వెళ్ళేటప్పుడు మనం అత్రి మహర్షిని అనసూయని దర్శనం చేసుకుని అక్కడి నుంచి మనం దండకారణ్యానికి వెడదామన్నాడు రాముడు. వెళ్ళారు వాళ్ళు అక్కడికి. అక్కడ పెద్ద కొండ, ఆ కొండ మీద గుహ, ఆ గుహలో అత్రి అనసూయ ఉన్నారు. అత్రి మహర్షి బాగా పెద్దవాడైపోయాడు అప్పటికి, ఎప్పుడో కృతయుగం వాడు, ఇదేమో త్రేతాయుగం, గడ్డం నెరిసింది, జుట్టు నెరిసింది, ఆయన జటాజోటాలన్నీ వెండి కొండలా ఉన్నాయి. అంటే జుట్టు ఎంత ఎక్కువగా ఉందో, ఆయనకు జుట్టు ఉడలేదు కానీ జుట్టు మాత్రం బాగా తెల్లబడిపోయింది అన్నమాట. ఇప్పుడంటే జుట్టు తెల్లబడుతుందో నల్లబడుతుందో తెలియటంలా, ఎవరు పెద్ద ఎవరు చిన్న తెలియట్లే. ఆ మధ్యన ఒక ఆవిడ దండం పెట్టింది, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తుందాం అనుకుంటే అమ్మమ్మ అని మనవరాలు వచ్చింది. నయ్యం దీవించాం కాదనుకున్నాను. అప్పట్లో నేను అమెరికా వెళ్ళినప్పుడు లాస్ ఏంజెల్స్లో పద్యం చెప్పానండి, ఇది లాస్ ఏంజెల్స్లో జరిగిందనమాట. అష్టావధానం అయ్యాక ఒక ఆవిడ దండం పెట్టింది, అప్పుడు నేను ఒక పద్యం రాశాను. నలుబది ఏండ్లు నిండినను నల్లగా నుండును జుట్టు, దీని లోపలి పరమార్థమేమి అని బ్రద్దలు గొట్టుకు చావబుర్ర, నెత్తళ్ళుకుల తార ఒక్కతే యథార్థము పలికినది ఒక్క రూప్యమే, తెల్ల తెల్లవారు వెండ్రుకల తీరును మార్చునటంచునయ్యడం. 40 ఏళ్ళు దాటినా జుట్టు నల్లగా ఉంటుంది, ఇందులో పరమార్థమేమిటి అంటూ ఉంటే తడుకు వెడుకుల తార అందనమాట. ఎందుకు గురువు గారు దీనికి ఇంత ఆలోచిస్తారు? ఒక్క రూపాయి ప్యాకెట్టు కొనండి, కత్తిరి ఎంచండి, నెత్తి మీద వెయ్యండి, అసలు వయసు ఎందుకు చెప్తారు అంది. అప్పట్లో రూపాయి ప్యాకెట్ల నుండి ఉండేవిట, మళ్ళీ ఆ చెప్పడంలో కూడా అసలు వయసు ఎందుకు చెప్తారు అంది ఆవిడ. కాబట్టి నేను అమాయకుండి నోట్లో వేరే కొరకలేదు, నాకు ఈ ప్యాకెట్లు ఏం తెలుసు. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళు పాపం అలాగ జుట్టు జుట్టు కిందే ఉంచుకునేవారు. ఆ మహాత్ముణ్ణి ఆయన భార్యని చూశారు. వీడు వెంటనే వినయంగా నమస్కరించారు, ప్రేమతో అత్రి దగ్గరికి తీసుకున్నాడు. ఈ అత్రి కొడుకే మన దత్తాత్రేయుడు అంటే తెలుసు కదా మీకు, అత్రి కొడుకు కనుక ఆత్రేయ అన్నారు. అత్రికి బ్రహ్మదేవుడు వంశతో చంద్రుడు, రుద్రుడు వంశతో దుర్వాసుడు, విష్ణువు యొక్క వంశ త్రిమూర్త్యాత్మకమై దత్తాత్రేయుడు ముగ్గురు కొడుకులు పుట్టారు. అంతటి మహాత్ముడు ఆయన. ఆయన వెంటనే వాడిని దగ్గరికి తీసుకుని, నాయనలారా నాకే కాదు ఈ అనసూయకి నమస్కరించండి, ఈవిడ దేవతల కోసం 10 రాత్రులు ఒక్క రాత్రిగా చేసింది అన్నాడు ఆయన. ఎంత మహామహిమ కలిగిందో ఆలోచించండి. అంటే మీకు అర్థమైందిగా, సతీ సుమతిని ఒక ఆవిడ ఉండేది, ఆవిడ భర్త కౌశికుడు, వాడు మాండవ్యముని తన్నాడు, దాంట్లో మాండవ్యుడు సూర్యుడు ఉదయించగానే నన్ను తన్నిన వాడు చచ్చిపోవాలని శపించాడు. సూర్యుడు ఉదయిస్తే భర్త చచ్చిపోతాడు, అందుకని సుమతి ఏమంది, నైవోదయం ఉపేష్యతి, సూర్యోదయం జరగకుండా ఉండుగాక, సూర్యుడు ఉదయిస్తే భర్త పోతాడు గనక అసలు సూర్యుడే ఉదయించకూడదండి. దాంతో లోకమంతా అల్లకల్లోలం అయిపోయింది. అంతకది ఇప్పుడు నేను చెప్పలేను కాబట్టి ఒక్కొక్కలో చెప్పానమాట. అప్పుడు దేవతలంతా వచ్చి సూర్యుడు ఉదయించకపోతే ప్రమాదం అనగా 10 రాత్రుల కాలం ఒక్క రాత్రి కింద మార్చి తన శక్తితో సుమతిని మెప్పించి సూర్యుడు ఉదయించేలా చేసి, సూర్యుడు ఉదయించాక సుమతి భర్త చచ్చిపోతే వాడికి మళ్ళీ యౌవనమిచ్చి లోకాన్ని కాపాడింది అనసూయ. అంత పతివ్రత ఆవిడ. అక్కడితో అవల, ఒకప్పుడు భూమండలంలో 10 సంవత్సరములు కరువు వచ్చింది. ఒక్క చుక్క నీళ్లు లేక ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది. అప్పుడు ఈవిడ ఏం చేసిందిట, మా ఆయన తపస్సుకు వెళ్ళాడు, భూమి మీద నీళ్లు లేవు, వచ్చేదాకా మిమ్మల్ని పోషిస్తాను అని దొడ్లోకి వెళ్ళి చేత్తో ఒక గొయ్యి తవ్వి ఆ గోతిలో గంగానది ప్రవహించేలా చేసి, ఆ గంగానది ప్రవాహంతో భూలోకంలో ఉన్న నదులన్నీ నింపేసి 10 సంవత్సరముల పాటు ప్రజల్ని పోషించింది. లోకములో ఉన్నవాళ్ళ ఆకలి దప్పులు తీర్చింది. ఒకటి కాదు, అనసూయ గొప్పతనం అంత ఇంత కాదు, త్రిమూర్తుల్ని పసిపాపల్ని చేసింది ఆవిడ, త్రిమూర్తుల్ని చంటిబిడ్డల్ని చేసింది. అనగానే అప్పుడు సీతాదేవి ఆవిడికి నమస్కరించింది. అందుకే దేవతలు ఆవిడికి అనసూయ అని పెట్టారు. అసూయ అంటే ఏమిటో చెప్పానుగా మీకు, గుణేషు దోషారోప అసూయ, మంచిలో చెడ్డ వెతకటాన్ని అసూయ అంటారు. ఇది ఉదాహరణకి, ఎంతో చక్కగా పాడాడు ఆయన, అంతా పాడిన తర్వాత అవిని ఆ పాడాడు కానీ ఆయనకంటే నేను ఇంకా బాగా పాడుతున్నాండి అంటే ఆ మంచిలో చెడ్డ వెతకడం అన్నమాట. కుమార్కుల యొక్క లక్షణం ఏంటంటే మీరు ఎన్ని చెయ్యండి ఆ మంచిలో చెడ్డే వెతుకుతారు. మంచిలో ఇలా చెడ్డ వెతికితే అసూయ, అది లేకపోతే అనసూయ. అందుకే ఆవిడకి అనసూయ, ఎప్పుడూ మంచి తప్ప చెడ్డ వెతకదు అన్నారు. అప్పుడు అనసూయకి సీత నమస్కరించింది. సీత, నేను నా భర్తని ప్రేమతో చూసుకోవటం వల్ల, పాతివ్రత్యం వల్ల ఇంత మహిమ సంపాదించాను, నువ్వు కూడా నీ భర్తను జాగ్రత్తగా చూసుకో. రాజ్యంలో ఉన్నప్పుడు అందరూ గౌరవిస్తారు, డబ్బు పోయినప్పుడే మొగుడిని జాగ్రత్తగా చూడాలి. రాజ్యం లేక అడవులో ఉన్నప్పుడు భర్తని, రాజ్యం లేదు, తిండి లేదు, నీతో కాపురాన్ని ఎలా చెయ్యాలి అని అప్పుడు తెప్పకూడదే. భర్త ఎలాంటి వాడైనా అతన్ని అనుసరించటం భార్య కర్తవ్యం. నా మాట విను, నేను అలాంటి దాన్ని అని పాతివ్రత్య లక్షణాల గురించి బోధిస్తే, అమ్మా నీవు చెప్పినట్టే నా భర్తను ఎప్పుడూ గౌరవిస్తాను, పతివ్రతగా నడుచుకుంటాను, నా ఆర్యపుత్రుని అనుసరించటమే నా లక్షణం అని ఆవిడ వినయంగా మాట్లాడింది. ఇప్పుడు మళ్ళీ అనసూయ ఏమంది, నీ గురించి నాకు ఎన్నో తెలుసు, నువ్వు సామాన్యురాలివి కాదు, అయినా రాముడు నిన్ను వివాహం చేసుకున్న ఘట్టం గురించి ఎంతోమంది రకరకాలుగా చెప్పారు, ఆ కథ నీ నోటితో చెప్పవా అంది అనసూయ. అనసూయ కోరింది కనుక సీత ఇప్పుడు చెప్పింది. ఒకప్పుడు మా నాన్నగారు జనక మహారాజు పిల్లలు లేక పిల్లల కోసం పుత్రకామేష్టిని యాగం చేయటానికి భూమిని దున్నాడు. భూమిని దున్నుతూ ఉంటే నాగలి అంచుకి నేను తగిలేంట. సంస్కృతంలో నాగలి అంచుని సీత అంటారు, సీతకి తగిలేను కనుక సీత అని పేరు పెట్టుకున్నాడు. అప్పుడు ఆకాశవాణి ఏమన్నది, ఈమె కారణజన్మురాలు, మహాత్మురాలు, మామూలుది కాదు, అంతరిక్షేచవాగుక్త అప్రతిమ అమానుషీకిల, ఈవిడ మనుష్య స్త్రీ కాదు, కొన్ని కారణములతో భూమి మీదకు వచ్చింది, ఈ ఉత్తమురాలు నీ కూతుర్ని చేసుకుని పెంచు అన్నది. అమానుషి అనే శబ్దమునకు లక్ష్మి అని కూడా అర్థం, అంటే సాక్షాత్ ఆదిలక్ష్మి ఇలా వచ్చింది అని చెప్పింది ఆకాశవాణి. అప్పుడు మా తండ్రి సంతోషించి భూగర్భం నుంచి వచ్చిన నన్ను భూపుత్రిక, సీతకి తగలటం వల్ల నాగలి యొక్క అంచుకు తగలటం వల్ల సీత అని పేరు పెట్టుకుని పెంచుకున్నాడు. నన్ను పెంచుకున్న కొద్ది రోజులకి ఆయనకు ఊర్మిళ అనే కూతురు పుట్టింది. ఆ తర్వాత జనక మహారాజు శివధనుస్సు ఎక్కువ పెట్టిన వాడికి నా కూతుర్ని ఇస్తానన్నాడు. ఎంతో మంది వచ్చి శివధనుస్సు ఎక్కువ పెట్టలేకపోయారు. అప్పుడు మా రామచంద్రుడు వచ్చి ధనుస్సుని ఇలా వంచి అల్లెతాడు బిగించి గట్టిగా ఒక్కసారి ధనుస్సుని వెనక్కి లాగి చూశాడు. అల్లెతాడు గట్టిగా ఎక్కువ పెట్టాడు. ఆ ఎక్కువ పెట్టడంతో ఆ శివధనుస్సు పెళ్ళును విరిగిపోయింది. అలా విరిగిన తర్వాత రామచంద్రుడు నన్ను వరించాడు అని తన కథ అంతా క్లుప్తంగా చెప్పింది. అనసూ ఎంతో సంతోషించింది. నాకు తెలుసమ్మా, మీ ఇద్దరి గురించి నేను పూర్తిగా తపశ్శక్తితో కనిపెట్టా. అంటే మీరు లక్ష్మీనారాయణుడు, ఒకరి కోసం ఒకరు పుట్టారు, ధర్మ సంస్థాపన కోసం పుట్టారు. ధర్మ సంస్థాపన కోసమే ఇప్పుడు వనవాసాన్ని కూడా స్వీకరించారు. నీ కథ విని నేను సంతోషించాను. ఇదిగో ఇలారా, నేను తపస్సు చేయటం వల్ల దేవతలు నాకు కొన్ని నగలు ఇచ్చారు. ఇవి దివ్యమైన ఆభరణములు, ఈ ఆభరణములు ధరించు అని చెవుల కొండలాలు, కాళ్ళకి నూపురాలు, వడ్డాణం ఇలాంటి నగలు తనకి దేవతలు ఇచ్చినవి, సీతకిచ్చింది. ఇవి అలంకరించుకో, తీయపు, అడవిలో ఉన్నా అలంకారం చేసుకోవచ్చు అని ఈ అలంకారములన్నీ సీతకి పెట్టింది. మంచి చీరలు కూడా దేవతలు ఆవిడికి ఇచ్చారట. దేవతలు ఇచ్చిన ఈ దివ్య వస్త్రాలు కూడా కట్టుకో, వెళ్ళి నువ్వు కట్టుకుంటే నేను సంతోషిస్తానంది. అప్పుడు సీత, పెద్దలు ఇచ్చినవి కాదనకూడదు కనుక నేను తీసుకోనండి అనకూడదట. ఆవిడ కట్టుకోమంటే వెళ్ళి కట్టుకొచ్చింది. కట్టుకున్న సీతను చూస్తే నిజంగా ఆదిలక్ష్మీదేవి దిగొచ్చినట్టుంది. ఆదిలక్ష్మీదేవి జటాజోటములు ధరించి ఇక్కడ ఉందా అన్నట్టుగా ఉంది. నిజంగా లక్ష్మి లక్ష్మిలా ఉంది. ఎంత సంతోషపడిపోయిందండి ఆవిడ. దేవకాంతావివ, ఒక దేవస్త్రీలా, దివ్య స్త్రీలా ఉన్నావని పొగిడింది. అప్పుడు రాముని దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు సీత. రామచంద్రుడికి వినయంగా నమస్కరించింది. ఇదిగో అనసూ ఇచ్చిన నగలండి అని చెవుల కొండలాలు, గాజులు, నడుము వడ్డాణం, కాళ్ళ నూపురాలు చూపించింది, చీరలు చూపించింది. మానవులకు లభించని కానుకలు మాకు లభించాయి. ఈ దివ్య పురుషులు ఇచ్చిన కానుకలు సేకరించాం, వాళ్ళ ఆశీస్సులు కూడా వచ్చాయి అని రాముడు లక్ష్మణుడు ఎంత ఆనందించారట. ప్రహృష్టస్త్వభవద్రామో లక్ష్మణశ్చ మహారథః మైథిల్యాః సత్క్రియాం దృష్ట్వా మానుషేషు సుదుర్లభాం. మానవ మాత్రులకు ఎవరికైనా ఇలాంటి కానుకలు ఉంటాయా? ఈ నగలు, ఈ చీరలు మానవులు ధరించరు. దివ్యమైనవి ఇవి, ఇవి సీతకి లభించాయి. సీతకి ఈ దివ్యాభరణాలు ఇవ్వడం వెనకాతల అనసూయకి సీత మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది అని ఆనందించారు. ఆ రాత్రి చంద్రుడు కలిగిన రాత్రిలో ఉంది. రామచంద్రుడు అక్కడ ఉండడం వల్ల ఆ ప్రాంతం అంతా ఒక అపూర్వ శోభతో నిండిపోయింది. హాయిగా సీత లక్ష్మణ సమేతుడై రాముడు అక్కడే గడిపాడు. తెల్లవారాక ఆ మహాత్ములకు నమస్కరించాడు. అడవిలో ఉన్న తాపసులందరికీ నమస్కరించాడు. హోమకార్యాలు పూర్తి చేసుకున్నారు. ఇంకెక్కడి నుంచి మేము దండకారణ్యానికి బయలుదేరతామన్నారు సీతారామ లక్ష్మణులు. అప్పుడు మునీశ్వరుడు మళ్ళీ హెచ్చరించాడు, నాయనా, ఈ అడవంతా భయంకరుడైన రాక్షసులతో నిండినది. నువ్వు వెళ్లే మార్గం అత్యంత భయంకరం. ఒక పక్కన రాక్షసులు, మరొక పక్కన క్రూర మృగాలు. మృగముల కంటే ప్రమాదం రాక్షసులు. ఎందుకైనా మంచిది, మీరెంత గొప్పవాళ్ళైనా జాగ్రత్తగా మాత్రం ఉండండి. పైగా రాక్షసులు రాక్షస రూపంలో ఉంటే నువ్వు వాళ్ళని చంపుతావు, కానీ వాళ్ళు అలా ఉండరట. రక్షాంసి పురుషాదీని నానా రూపాణి రాఘవ. పురుషాదహ అంటే పురుష అధహ, అధభక్షణే అధ అనే శబ్దమునకు తినుట. పురుషాదహ అంటే మనుష్యుల్ని తినేవాళ్ళు. మానవుల్ని తినే రాక్షసులు ఇక్కడ నానా రూపాల్లో ఉంటారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇంకా భయంకరమైన వ్యాళాశ్చ సర్పములు, పాములు కూడా ఉన్నాయి. వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఏమి రిపోర్టు లేకుండా ఉండండి. ఈ మార్గంలోకి వెళ్ళడానికి ఇది మంచి ముహూర్తం. ఈ రూట్లో, ఈ మార్గంలో, ఈ ముహూర్తంలో మీరు వెడితే మీ వల్ల దుష్ట శిక్షణ అవుతుంది, నీవు వచ్చిన పని అవుతుంది అని వాళ్ళు దీవిస్తూ ఉండగా అనసూయ త్రి ఋషుల యొక్క ఆశీస్సులు అందుకుంటూ మహానుభావుడు శ్రీరామచంద్రుడు దండకావనానికి పయనమై వెళ్ళాడు. ఆ ప్రయాణం జూన్ 12-15 తారీఖు దాకా సాగుతుంది. అనగా అరణ్యకాండము, కిష్కింధాకాండము, సుందరకాండము, సుందరాకాండగాస్తుమా సుందరకాండము, ఇవి ఈ మూడు కూడా 15 నుంచి 2 తారీఖు వరకు మనకి మళ్ళీ ఇదే ప్రాంతంలో సాగుతాయి. ఈ 14 రోజులు బాలకాండము, అయోధ్యాకాండము ఈ ప్రాంతంలో భక్తి శ్రద్ధలతో మనందరం కూడా చెప్పుకోగలిగాం.